అదర్ వే. అంచేత పరిస్థితులు మారాలి అంటే ఏమని, నువ్వు మారాలి. నువ్వు మారితే బాహ్యమైనటువంటి పరిస్థితులు నేనేమీ చేయలేవు అన్నదానికి పెద్ద ఉదాహరణ సాయి, సత్యసాయి యొక్క జీవితం. ఏ పొలిటీషియన్ ఏం చేయగలడు సత్యసాయిని? ఏ మిలిటరీ వాడు ఏం చేస్తాడు? ఆఫ్రికాలో మానవ శరీర భక్షకులు కూడా ఈయన భక్తులు, తెలుసుగా స్టోరీస్. అప్పుడెవరు ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు బాబా జనరల్ వాడు డిక్టేటర్ వాడు, కానీ బాబా ఎంత వాడి ముందు ఆఫ్రికన్ 7 అడుగుల పొడుగు ఉంటుంటాడు. బాబా ఎంత ఉంటాడు? 100 పూర్తిగా నీ కంట్రోల్లోకి అయిపోతే నీ కళ్ళ ముందే వాళ్ళ జీవిత చరిత్రలో చెప్తున్నాయి ప్రపంచం అంతా నీ కంట్రోల్లోకి వస్తుందని. అంటే మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా ఇవంతా. అది సాధన ఉద్దేశ్యము. పరివ్రాజకులు నేర్చుకుని నేర్పేది ఇది సైన్స్ వాటిలాగా అలా మాటలతో నేర్పించేది కాదు, ఇది ఆచరణతో నేర్పేది. అందుకని నటరాజు నాట్యం అంటే ఏంటి, వాడు చేయాలి డాన్స్. అంచేత ఎవరిని వెతుక్కుంటున్నాడు? సీతను వెతుక్కుంటున్నాడు హనుమంతుడు. అంటే ఏంటి, మాటలు శ్వాస ద్వారా మన భౌతిక శరీరము వెతుక్కోవాలి మనం. ఇప్పుడు ప్రస్తుతం మనం మన భౌతిక శరీరం గురించి ఏమీ తెలియదు. మామూలు వ్యక్తి గురించి మాట్లాడు, డాక్టర్లకి కొంచెం తెలుసు భౌతిక శరీరం గురించి కొంచెం. ఎందుకంటే యాక్చువల్ గా అక్కడ గ్లాండ్స్ ఎలా పనిచేస్తున్నాయని ఇంకా వాళ్ళకి తెలియదు. చాలా గ్లాండ్స్ అసలు పనిచేయటం లేదని వాళ్ళ ఉద్దేశం. చాలా వాళ్ళ ప్రకారం ఉద్దేశం ఏంటంటే కొన్ని గ్లాండ్స్ అసలు ఉండక్కలే శరీరంలోని, ఈ టాన్సిల్స్ తగ్గి తీసేస్తూ ఉంటారే. అసలు ఆధ్యాత్మిక జగత్ ప్రకారం అటు ముట్టుకోకూడదు. మరి ముట్టుకోకూడదు అంటే రోగం ఉంది, మరేం చేయాలి? రోగం నయం చేయగలిగినప్పుడు నువ్వు ముట్టుకోకు, నయం చేయలేనప్పుడు తీసి పారే. ఎందుకంటే తీసి పారేయటం తప్పు కాదు. చాలా మంది ఈ 2-3 ముక్కలు ఎక్కడో విని అది చేయకూడదు అంటారు. ముందుకు చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడు చేయకూడదు? ఆపరేషన్ చేయకుండా ఆ లోటును సవరించగలిగితే. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలి కొంచెం డయాబెటీస్ వాళ్ళకి వచ్చినప్పుడు కాలు తీసేయాల్సి వస్తున్నావు. ఒకసారి ఎప్పుడు తీసేస్తాడు కాలు వాడు? ఇంకో గత్యంతరం లేనప్పుడు. అబ్బాయి కాలు తీయకూడదు అన్నా అనుకో, అప్పుడేమవుతాడు? వీడే ఎగిరిపోతాడు. అంటే ఈ మూర్ఖత్వం చాలా ఉంది ఈ మిడిమిడి జ్ఞానంతో. అందుకు ఇది చెప్పేది, అది గ్లాండ్స్ ముట్టుకోకూడదు, వాటిని ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు, ఇందు ముట్టుకోకూడదు. నువ్వు తెలియకపోతే ఇంకో దారి లేనప్పుడు ముట్టుకుంటావు. ముట్టుకుంటేనే కదా తెలిసేది అసలు. అంచేత మన శరీరాల గురించి మనకేమీ తెలీదు. అంచేత మొత్తము కూడా ఆధ్యాత్మిక విద్య మన శరీరాల గురించి తెలుసుకునటమే అని తెలుసుకోండి ముందు. అందుకే వేదం అంటే ఏమన్నా మానవ శరీరమే. మానవ శరీరం గురించి పూర్ణముగా జ్ఞానము ఉన్నవాడు వేదము అంటే జ్ఞానము అనే అర్థం. మానవ శరీరము గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నవాడు వేదమూర్తి. ఇంకా వేదమూర్తులు ఎవరవ్వచ్చు? మానవ శరీరధారులు అందరూ అవ్వచ్చు. ఇంకా నీ శరీరం. అందుకే చెప్పాడు, మ్యాన్ నో థై సెల్ఫ్. మనిషి నిన్ను నువ్వు తెలుసుకో, నీకేం తెలీదు, నీ గురించి నీకేమీ తెలీదు. ఈ తెలియని వాళ్ళందరూ కలిసి సమాజంగా ఏర్పడి సమాజాన్ని రూల్ చేసేస్తున్నారు, జీవించేస్తున్నారు. అది గుడ్డివాళ్ళ ప్రపంచం, ధృతరాష్ట్రుడు అనేది. గుడ్డివాళ్ళనే మనం, మనకేం తెలుసు మన శరీరాల గురించి? శరీరాలు ప్లూరల్ వాడుతున్నారు అక్కడ. భౌతిక శరీరం గురించి ఇంకా తెలియదు మనకేమి. భౌతిక శరీరం కాకుండా ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. అది సుందరకాండ చెప్తుంది మనకి. అది చదవమనేది నేను మనకి ఆకాశంలో వెళ్తున్నటువంటి, అంటే వాక్ శక్తిని ఉపయోగించుకోవటానికి ఆధారం ఏంటి? శ్వాస. శ్వాస లేనిదే వాక్ లేదు కదా. నీ శ్వాస ఎప్పుడైతే పూర్తిగా ఆగిపోతుందో అప్పుడు ఆకాశతత్వం నీలో పూర్తిగా పనిచేస్తుంది. దాన్ని కేవల కుంభకము అంటాం పతంజలి యోగ సూత్రాల్లో. వీడేం బంధించాడు శ్వాసను? వీడేం బంధించాడు, ఆగిపోతుంది అది. కానీ ప్రాణాయామ విధానాల ద్వారా మేము కొన్ని సంవత్సరాలు కష్టపడి కేవల కుంభకాన్ని నేర్చుకోగలము, నేర్చుకోవచ్చు, అసంభవం కాదండి. కానీ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే దానివల్ల నువ్వైతే ఆకాశతత్వంలో గడిపోతావు కానీ దాన్ని ఉపయోగించుకోలేవు. వెంట వెళ్ళిపోవటం ఆకాశతత్వంలోకి, కానీ దాన్ని నువ్వు ఉపయోగించుకోలేవు. ఎందుకంటే దాని క్వాలిటీస్ తెలియవు నీకు. సర్జికల్ ఆపరేటర్స్ నీకు ఇచ్చేస్తే సర్జన్ అయిపోవు కదా. సర్జన్ అవ్వాలంటే ముందు సర్జరీ యొక్క జ్ఞానం ఉండాలి, ఆలోచనలు ఉండాలి, థాట్స్ ఉండాలి. థాట్స్ ఉంటే సర్జికల్ ఆపరేటర్స్ లేకపోయినా నువ్వు పరిస్థితి కల్పించుకుని చేయొచ్చు. స్క్రూ డ్రైవర్ లేదు కానీ స్క్రూ ఎలా తిప్పాలో తెలిస్తే గోరుతోనూ చెంచాతోనూ దేనితోనూ చేస్తాం. కానీ అసలు స్క్రూ డ్రైవర్ ఎందుకో తెలియని వాడికి స్క్రూ డ్రైవర్ ఇచ్చావనుకో ఏం చేసుకుంటాడు. అంతేత ఆకాశతత్వం గురించి మనకి అర్థం అవ్వాలి, ఆకాశంలో ఎగరాలి అంటే ముందు భూమి గురించి కొంచెం తెలియాలి మనకి. మూలాధార చక్రం అంటారండి, బేసిస్, మన ఫౌండేషన్. మనందరి జీవితాలకి ఆధారము ఈ శరీరమే, మూలాధారం, హృదయతత్వం. ఆ హృదయతత్వాన్ని వెతకటానికి బయలుదేరాడు హనుమంతుడు. దేన్ని ఉపయోగించుకుంటాం? పదములు, ఆకాశతత్వం. మరి ఆకాశతత్వాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మహర్షులు రాసినటువంటి పదాల ద్వారా. మనం ఆకాశంలో ఉన్నటువంటి పదాలను పట్టుకోలేం, కానీ పట్టుకోగలిగిన వాడు పట్టుకుని చెప్తే వినగలంగా? రుచో అక్షరే పరమే వ్యోమం ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు ఎస్తన్నరే దక్కి మరిచాకరిష్యసి. ఈ ఆకాశంలో వేదాలన్నీ ఉన్నాయి, శక్తులన్నీ ఉన్నాయి, దేవతా శక్తులన్నీ ఉన్నాయి. ఏ ఆకాశం ఇక్కడే, ఈ రెండు వేలకి ఈ మధ్య ఉన్న ఆకాశం, ఈ చేతులు వెళ్ళి కలుపుతున్న ఆకాశం అంతా ఇక్కడే ఉన్నాయి. మనం ఏం చేయలేము. కానీ బాబాయ్ ఎలా తిప్పితే ఈ ఆకాశం నుంచి ఆయన ఏదైనా పుట్టించేస్తాడు. పదము పదార్థముగా మారుతుంది వాళ్ళ చేతిలో. వాక్ ఆకాశతత్వము పదార్థంగా మారుతుంది. సౌందర్య లహరి వంద శ్లోకాలు ఉన్నాయి అందులో. ఇందులో బేసిస్ అంతా కూడా ఎప్పుడు మొదటి శ్లోకమే అవుతుంది. మొదటి శ్లోకమే ఈ అది రూలు. స్పిరిచువల్ పుస్తకాలు కనుక మీకు చదవటం తెలిస్తే ఫస్ట్ సెంటెన్స్, ఇంకా మాట్లాడితే మొదటి అక్షరము, ఆ మొత్తం శాస్త్రాన్ని విడమతి చెప్తుంది. పదము పదార్థముగా మారటము అనేది ఆకాశతత్వము హృదయతత్వంగా మారటం. అంటే హృదయతత్వము కూడా ఆకాశమేగా. నీటి యొక్క ఆవిరి ఐస్ గా మారింది కదా. ఐస్ కి నీటి యొక్క ఆవిరికి టెంపరేచర్ లో తేడా ఉంది తప్ప స్వభావంలో తేడా లేదు. అది నీరు, ఇది నీరే. కాంపోజిషన్ లో తేడా లేదు. కాంపోజిషన్ అంటే అర్థమవుతుంది కదా, రచనలో తేడా లేదు. అంటే మీ శరీర నిర్మాణ రచన నీకు అర్థమైపోతే ఆకాశతత్వం యొక్క రచన నీకు పూర్తిగా అర్థమైపోతుంది కదా. అది చాలా ముఖ్యం. అంటే శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. శరీరాన్ని వదిలి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఇచ్చేటువంటి శరీరమే ఆకాశము, ఘనీభవించినటువంటి ఆకాశము. పదములు చాలా బాగా మాట్లాడేవాడిని ఏమంటాం మనం? ప్రజ్ఞావంతుడు అంటాం కదా, వివేకవంతుడు, ప్రజ్ఞావంతుడు. అంటే ఈ శరీరాలు ఏమవుతాయి? ప్రజ్ఞాన ఘనము అవుతాయి. ఘనము అంటే సాలిడ్. పేరు విన్నారు కదా శాస్త్రాల్లో వాటిలో. ప్రజ్ఞాన ఘనము అంటే పుస్తకాలు చదవటం అనుకుంటారు మనుషులు. ప్రజ్ఞాన ఘనం అంటే ఏం తెలియాలి నీకు? నీ శరీరమే ప్రజ్ఞాన ఘనము, నువ్వే. మరి నాకు అర్థం కావటం లేదు కదా. సైన్స్ మూడు రకాల నీటి గురించి చెప్తుంది. ఐసోటోప్స్ అని వస్తాయి, ఆ విషయాలు మీకు అక్కర్లేదు. మామూలు వాటర్, హెవీ వాటర్, వేద విజ్ఞానము 18 రకాల నీటి గురించి చెప్తుంది. అసలు అక్కడే సైంటిస్టులకి వాళ్ళకి ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. అసలు అంటే ఈ సృష్టిని దాటి మీరు ఎక్కడికో పారిపోవటం లేదని గుర్తుంచుకోండి. సృష్టిని అర్థం చేసుకుంటున్నారు మీరు. ఆ అర్థం చేసుకునేటటువంటి ప్రక్రియ కొన్ని యుగ యుగాలు పడుతుంది కనుక ఖనిజ జగత్తులో మన శరీరంలో ఉండేటటువంటి చిన్న చిన్న కణాలు, ఐరన్, సెలీనియం, క్రోమియం, చిన్న చిన్న కణాలు మన శరీరంలో ఉంటాయి. ఇవంతా కూడా సోడియం, పొటాషియం, వాటి యొక్క లక్షణాలు ఖనిజ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని పూర్తిగా మనం అర్థం చేసుకోలే, పూర్తిగా తెలియదు మనకి, కొంత తెలుసు. తెలిసిన వాటి ద్వారా మందులు ఉపయోగించుకుంటున్నాం, భోజనంలో కావాల్సినటువంటి రుచి ఏర్పరచుకుంటున్నాం. భోజనానికి రుచికి ఉప్పు కావాలి అనుకుంటున్నాం తప్ప ఆ సెలైనే లేకపోతే అసలు మనం బతకలేము అనేది సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు తెలుస్తుంది కదా. కానీ ఉప్పు ఎందుకు వేసుకుంటాం మనం భోజనంలో? రుచికి వేసుకుంటాం. కానీ అది దేనికి అసలు కావాలి? అది లేకపోతే బతకలేవు అసలు. ఎలా లేదు, ప్రజ్ఞ ఎలా మారుతుందో దానిని దాటటానికి చేసేటటువంటి ప్రపంచం. సెలైన్ వాటర్స్ ని దాటాడు, సముద్రాన్ని దాటాడు. అంటే దేన్ని దాటాడు? జలతత్వం, ఆకాశం, వాయువు, జలము. దేన్ని వెతుక్కుంటున్నాడు? ఎంత చేసే పృథ్వీతత్వాన్ని. కానీ అది ఎప్పుడు పట్టుకోగలిగాడు? కరెక్ట్ గా లంకా దహనం చేశాక. దానికి కావలసినటువంటి పరిస్థితులు, లంకని గెలవటానికి కావాల్సిన పరిస్థితులు, లంకా దహనమే జరిగి ఉండకపోతే అయ్యి ఉండేది కాదు. దహనం అంటే ఏంటి? మంట, అగ్ని. అంటే మొత్తం సుందరకాండలో మీకు 5 తత్వాలే ఉన్నాయి. ఆకాశతత్వం ఉంది, వాయుతత్వం ఉంది, జలతత్వాన్ని దాటుతుందో అగ్ని ద్వారా పృథ్వీని పట్టుకుంటున్నాం. అధ్వని ఇంపార్టెన్స్ అది. కానీ అధ్వనిని చూసుకుని మురిసిపోవటమే తప్ప అధ్వనిని ఎలా ఉపయోగించుకోవాలి? ఆ పదాలు తగ్గ చదవే అందని రవళే పదములు, అందని రవళే పదములుగా మారుతాయి. ఎందని రవళి ఎక్కడి నుంచి వస్తుంది? మీ శరీరంలో ఉన్నటువంటి శబ్దములు, దాన్ని అనాహత శబ్దములు అంటాం. మీ శరీరంలో చాలా శబ్దాలు ఉన్నాయి. ఈ మోటార్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రాగానే వాడు హార్ట్ ని వినిపిస్తూ ఉంటాడు. అక్కడ టీవీ స్క్రీన్ మీద హార్ట్ సౌండ్ నీకు వినిపిస్తూ ఉంటుంది. వీణ మీ నరాల నుంచి ఏమంటాం అని మధ్య ఖాళీ ఉంటుంది, ఆకాశతత్వం ఉంటుంది. ఒక నరాల 2 నుంచి ఇంకో నరెండుకి కమ్యూనికేషన్ అంటానికి జంప్ చేస్తుంది. సినాప్స్ ఏదో అంటానని అంతేగా, అక్కడ ఆకాశతత్వం దింపుతుంది. ఇవంతా తెలియాలి మీకు. ఇదంతా వాళ్ళకి ఎంత బాగా తెలుసంటే, యుద్ధంలో రాత్రి చేతుల కాళ్ళు అన్ని విరిగిపోయి మూల పడిపోయి ఉంటే నిన్న రోజు పొద్దున్నకి రెడీ చేసేవాళ్ళు మండే ఫైట్కి. ఏంటంటే దెబ్బలు లేవు, ఏమీ లేవు. ఈ విజ్ఞానం వల్ల ఇప్పుడు చేయొచ్చు. డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇద్దరు కారకుండా చేయగలుగుతున్నారు. ఇప్పుడు కాస్టలైజేషన్ టెక్నిక్ ఏదో అంటారు దాన్ని. ఆ తట్టిపెట్టికి వస్తే ఇద్దరు కారకుండా ఉంటుందా అన్నాం అనుకో, ఏమంటామండి? ఒకప్పుడెప్పుడు ఆపరేషన్ చేస్తే అసలు ఒక చుక్క నిద్ర పడ్డట అన్నాడు అనుకో, ఓ 30 ఏళ్ళ కిందట, ఏమంటామండి? ఎలా అన్నావు మరి? ఇప్పుడు ఇప్పుడు చేసేవాళ్ళు అలాగే. సుందరకాండ ఈ మొత్తం జ్ఞానం చెప్తుంది మీకు. అందువల్ల యుగ యుగాలుగా అది ఉంటుంది. అది ఇప్పుడే కాదు ఉండేది. అది ఏ యుగంలో అయినా, త్రేతాయుగంలో జరిగిన సంఘటన ఇదంతా. ఈ యుగంలో కలియుగంలో కాదు ఇది. భగవద్గీత ద్వాపరయుగంలో జరిగిన సంఘటన. ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా క్లియర్ గా ఉండాలి. ఈ సంధులు ఎక్కడెక్కడ ఉంటాయి అదే ఇంపార్టెంట్ కదా. నేను అనుకున్నాం కదా సంధులే ఇంపార్టెంట్ అని. సంధులు జరిగేటప్పుడు ఏం జరగచ్చు? తప్పు చేసే స్కోప్ ఉంది. తప్పు జరగకుండా చూసేటటువంటి గురువులు అందుబాటులో కూడా ఉంటారు. వాళ్ళే అవుతారు కృష్ణుడు, రాముడు, కృష్ణుడు సంధికాలంలో వస్తారు. అంతేగా రాక్షసులు అప్పుడే ఉన్నారు, చంపబడేవాళ్ళు అప్పుడే ఉన్నారు, రక్షింపబడి జ్ఞానము పొందేవాళ్ళు కూడా వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ అంటే అర్థం అది. యుగ సంధి అవుతేనే, కానీ ఆ సంధి ఎప్పుడు పడితే ఎప్పుడు నువ్వు తెచ్చుకోవచ్చు అది నువ్వు గుర్తించవలసింది. బయట ఉన్నటువంటి కాలానికి నీకు సంబంధం లేదు, అదే ఒకటి గుర్తుంచుకోవాలి. నువ్వు కాలాతీతుడు కావాలి. కాలంలో ఉన్నంత వరకు సరే, కలియుగంలో ఉన్నాడు కలియుగంలోనే ఉంటాడు, సత్యగంలో ఉన్నాడు సత్యగంలోనే ఉంటాడు, వాడు దాటలేడు పరిణామ క్రమంలో. కానీ మానవుల సమూహము పరిణామ క్రమాన్ని దాటగలడు. ఒక్కొక్క మానవుడు దాటగలడు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మానవ సమూహాన్ని దాటించగలవా, ఆ ప్రయత్నం ఇది వరకు ఎప్పుడు జరగలేదు. మనం ఎప్పుడైనా చదివాము ఇలాంటిది? అంత అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది ఇప్పుడు సృష్టిలోనే. చాలా తమాషా, ఆ దమ్ము ఉన్నటువంటి పరివరాజకులుగా మారాలి అంటే ముందసారి తెలియాలి కదా ఈ తేడా మనకి. యుగం మారుతుంది, కొత్త యుగం వస్తుంది, ఎవరి వల్ల ఈ మార్పు ఏంటో అర్థం చేసుకుని తెచ్చేవాడి వల్ల. కానీ వాడు మార్పు తీసుకొస్తానని కలియుగంలాగే బతికాడు అనుకోడు. ఆ ధైర్యం కావాలి మీకు. యుగం మారాలి అంటే అర్థమంటే ఆ యుగ పురుషుల్లాగా మీరు జీవించగలగాలి. చదువుకున్న వాళ్ళలాగా నేను జీవించాను, కానీ చదువుకుంటాను అంటే కుదరదుగా. చదివేసుకున్నాక నువ్వు చదువు రానిలాగా జీవించగలవు, నటించగలవు. నేను మీకు ఉదాహరణ ఇస్తాను కదా, నాకు చదువు రాదు అంటాడు వాడు, కానీ వాడికి చదువు వచ్చు. వాడికి అన్ని అర్థమవుతూనే ఉంటాయి, కానీ ఏం చేస్తాడు వాడు? అర్థం అవనే వాడిలాగా నటిస్తాడు. ఈ సాయి వాడు చేసే పని ఇది, అంతా తెలుస్తూనే ఉంటుంది పాపం వాడి బాధ. మీకు అర్థం కాదు అది, ఎప్పుడైనా అంతా తెలిసిన వాడిని జీవించటం మొదలెడితే శరీరం వాళ్ళలాగా జీవించాలంటే ఎలా ఉంటుందో అర్థం అవుతుంది మీకు. ఇంకా వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు అనుకోకండి, వాళ్ళ దౌర్భాగ్యం అది. యాక్చువల్ గా కేవలం ప్రేమ వల్ల రావటమే తప్ప, వాళ్ళ స్థాయి మీరు ఊహించుకోండి, ఎవరి మధ్య బతకాల్సి వస్తుందో వాళ్ళు ఊహించుకోండి. నిజమైనటువంటి క్రాస్ అసలు అక్కడే అయిపోయింది. నువ్వేం వాడికి చిలువ వేయక్కర్లే, నువ్వు ముట్టుకుని చెప్తున్నది ఎప్పటి వాడికి అర్థం కాలేదు. బాబు నాయన చదువుకుంటే పిల్లవాడు చదువుకోవటం లేదు, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? అంత ప్రేమ ఉన్నకున్నాడని పిల్లని బాధిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? కానీ వాడు బాధటం లేదు. వాళ్ళు అంటే వాళ్ళ బాధ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. నేను చెప్పినా అసలు విషయాలు అర్థం కావు. ఎంతవరకు అర్థం చేసుకుంటాం మనం? మనకెంత అర్థం అవుతామో అంత అర్థం చేసుకుంటాం. వాడి స్థాయి అసలు అర్థం కాదు మనకి. కానీ మానవ జాతి కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక సమాజము ఈ కాలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రిడిక్షన్స్ ఏంటి అంటే 2025 అలాంటి సమూహం ఉంటుంది ప్రపంచానికి తెలిసేటట్టు. చుట్టానికి కూడా వస్తారు, ఎలా ఉంటుందో చూసి ఆనందిస్తారు. చేయదు. కొంతమంది ఏమంటారు పిచ్చివాడు వాళ్ళు, ఏదో బాగా ఉంటుంది సాయిని వాళ్ళని పిచ్చివాడల్లే, లోకేష్ పరమేశ్వరి పిచ్చివాడలేదు, వెంకటేశ్వర స్వామిని పిచ్చివాడలేదు. కానీ మనకి కొంపలు అంటుకున్నప్పుడు ఆ పిచ్చివాడే కావాలి. సమస్యది అంతా బాగానే ఉన్నప్పుడు ఆ పిచ్చివాడు అక్కర్లే. మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పిచ్చివాడు సహాయం కావాల్సి వస్తుంది. అలాంటి ఎందుకు వస్తుంది? అలాంటి సమూహం ఏర్పడినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒక శక్తి స్థాయి ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి. అలాంటి సమాజమే ఉన్నప్పుడు ఆ సమాజము బాహ్య జగత్ దృష్టిలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇమాజినేట్, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని మీరు పూజిస్తున్నారు, కానీ వాళ్ళే సజీవంగా తిరుగుతున్న సమూహమే ఉంటే సిద్ధాశ్రమం ఉంటుందండి. ఉంది అది సిద్ధాశ్రమం భూమి మీద. దాన్ని అభివ్యక్తీకరణ చేయడానికి అంటే ఎవడైనా వచ్చి చూడొచ్చు, అది ప్రయత్నం. ఆ ఆశ్రమం మనం కొత్తగా స్థాపించడం లేదు. గురువు గారు నందనవనం అని చెప్పింది, గ్లామెట్స్ కి శ్వేతద్వీపం అని చెప్పింది, అదే. కానీ అంత అద్భుతమైనటువంటి స్థలం ఒకటి ఉంది అని తెలిసినా అది చూడాలనిపించడం లేదే, ఆ స్థితికి వెళ్ళాలనిపించడం లేదే. అది మన యొక్క ఎంత హీనస్థితో మానవ జాతిది, ఆ హీనస్థితిలో బతుకుతూ ఆ స్థితి వైపు వెళ్లే వాళ్ళని చూసి వెళ్ళలేకుండా ఆపేవాళ్ళని ఏమనాలి? నువ్వు వెళ్ళలేవు, నీకు వెళ్ళాలని అనిపించటం లేదు. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కుటుంబంలో, వాళ్ళని ఆపుతారు. అప్పుడు వీరేం చేయాలి? నిజంగా వీళ్ళ దర్శనం కరెక్ట్
జాగ్రత్తగా ఉంటే ఏమడని పట్టించుకోడు. ఇది పరివరాజకులుగా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కానీ పట్టించుకోవద్దన్నాను నేను. ఇంకైతే సాయి వాళ్ళు ఇక్కడ బతికారు మన మధ్య, మళ్ళీ పట్టించుకున్నారు కానీ వాళ్ళు దారి తప్పలేదు. అలాగే మీరు దారి తప్పకండి కానీ వాళ్ళని బాధ పెట్టకండి. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు జీవించాలంటే మీరు జీవించలేదు. అసంభవం. మీ గమ్యము వేరు, మీ లక్ష్యము వేరు, మీ ఉద్దేశాలు వేరు, కుదరదండి. కానీ వాళ్ళని ఈ దారిలోకి రమ్మనకండి. ఇది చాలా అవసరం పరివరాజకులుగా. ఇది మీరు నిలదొక్కుకోలేకపోతే మీరు ముందుకెళ్ళలేదు. వాడు తుమ్మాడను, వాడు తగ్గాడను, అదేదో జరిగిందనో నువ్వు ఆగిపోతే ఎట్లా కుదురుతుంది? కుదరదు. కానీ వాళ్ళకి మీరు చేయగలిగింది మాత్రం ఆపకూడదు. కానీ నువ్వు ఉంటేనే జరుగుతుంది, కుదరదు. అది నువ్వు ఉండి తీరాలి. నువ్వు అట్లా వెళ్ళకూడదు, ఇక్కడ రాకూడదు, ఆ పని చేయకూడదు అన్నావు అనుకో, ఈ జ్ఞానం రాదు మీకు. ఏది చాలా ముఖ్యం, అసలు ఈ బంధుత్వాలు కానీ ఇవి కానీ అసలు ఏమీ కాదు, కేవలము మీ కర్మలవి. రుణాల బంధాలు అంతా ఏంటి, మీ ప్రేమలు కావాలి, మీ కర్మలవి వదిలించుకోవాల్సినవి. ఆ జ్ఞానం ఉండాలి. ప్రజ్ఞాన కణం అంటే అది అర్థం. భౌతిక శరీరాల మధ్య ఉన్నటువంటి లింక్ ఫ్యాక్ట్ అర్థం అయ్యాక చాలా అందంగా లేచింది ఒకరికి. బుగ్గ మీద మొత్తం ఏమంటారు దాన్ని, బ్యూటీ స్పాట్ అందంగా ఉంది. అంతే కదా, చాలా అందంగా ఉంటాయి కొంతమందికి. క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్, ఏం చేయలేడు, చాలా అందంగా ఉంది. చూడా ఇది అంతే అందంగా మీకు భ్రమ చేసేటటువంటి క్యాన్సర్. ఇంకా దహనం అర్థం అది. సుందరాకాండ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. కానీ మీకు అర్థం అయిపోయింది అనుకుని మీరు ఆ స్థితికి వెళ్లకుండా ఇది వదిలేదనుకోండి, ఆ మెట్టి మీద కాలు పెట్టలేదు, ఈ మెట్టిని వదిలేచ్చు, దేవుడికి దగ్గర ఎక్కడ ఉంటావు. ఆ పిచ్చి పని చేస్తారు చాలా మంది. అందుకు వారు నిమిషించేది ఇంత జాగ్రత్తగా చెప్పేది. పట్టించుకోకండి కుటుంబాన్ని, వద్దు. కానీ కుటుంబం యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తించకపోతే తప్పు. బాధ్యతలు ప్రేమించడం కూడా మీ బాధ్యత. కానీ ఆ ప్రేమ వల్ల మీకు ఈ జ్ఞానం మీకు లభించడానికి అంత తగిలితే కిట్టే మాత్రమే వాడని. నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నేను నమ్మినటువంటి లక్ష్యము చాలా గొప్ప లక్ష్యము. ఎలాంటి సమాజం మనం కోరుకుంటున్నాము? అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సిద్ధిస్తాయి, ప్రతి వ్యక్తి శ్రీరామచంద్ర ఆచార్యే. ఆ సమాజ స్థాపనకి బీజాలు పడుతున్నాయి. ఎప్పుడు జరగలేదు కనుక ఇలాగే ఉంటుంది. కొత్త కొత్తగా రామకృష్ణ మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది నీ ఉద్దేశం? వినయకాలంలో రోజల్లో కొట్టేవట కట్టేది. అదే అది మనతో చెప్పాం. ఎందుకంటే మిగతా తొమ్మిదిలో ఎందుకు ఉన్నారు, వాళ్ళకి తినలేదు సన్యాసులు. అప్పుడు ఎవరు తెలిపేస్తాడు సన్యాసునిగా? రామకృష్ణ మిషన్ లేదు కాబట్టి వివేకానంద కూడా తెలియదుగా. ఉదాహరణ అర్థమవుతున్నాయి కదా. ఆకాశంలో నువ్వు ఒంటరిగా తప్ప పది మందితో కలిసి ఎగరలేవు. లోపలికి వెళ్ళేటటువంటి జ్ఞానము పది మందితో కలిసి నేర్చుకోగలవు, కానీ ఎవరు నేర్చుకున్నది వాళ్ళనే. పదముల కూర్పులో ఉన్నటువంటి వీక్నెస్ అది. అందరు కలిసి ఉంటారు, ఒకరి 90% వస్తుంది, ఒకరు ఫెయిల్ అవుతాడు. అంటే ఆకాశంలో ఎగరతానని ఎప్పుడైంది ఒంటరి. అందుకే ఒక్కరిగానే వెళ్ళాల్సి వస్తుంది. నీతో కూడా రారు, మరి కూడా వస్తున్నారే నీ భ్రమాది, కూడా వస్తున్నారని కూడా అవడం రావటం లేదు. నీకు అర్థమైంది నీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి ఏది అర్థమైనా అసలైంది అర్థం కావటం లేదు. అసలైంది అర్థమైపోతే వాడు చిటికిన పై కూర్చుంటాడు. మర్నాడు వాడు ధ్రువుడు బాలయోగి వాడు ఏం చేశాడు, అర్థమైపోయింది అని మనం ఒకసారి నటించుకోవద్దు. అర్థం అవటానికి ప్రయత్నం చేసుకుంటున్నాం మనం. డాక్టర్ కోర్సులో జాయిన్ అయిపోయిన సీట చెప్పినా బోర్డు పెట్టాడు అనుకో, డాక్టర్ ఇక్కడ రోగం ఏం చేయాలండి, ఏమవుతాడు, వీడు వస్తాడు, పేషెంట్స్ వస్తాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఆ తప్పు జరుగుతుంది. మనకి ఏ జ్ఞానాలు రాలేదు ఇంకా. మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. పదములతో అంటే పదార్థ విజ్ఞానము, పదముల విజ్ఞానము మనకి రాదు, శాస్త్ర విజ్ఞానము మనకి రాదు, చూడటం ఎలాగో మనకి తెలియదు. ఏ వస్తువుని చూస్తున్న సైంటిస్ట్ చూస్తాడు పదార్థాన్ని. ఇది అందులో ఉన్నటువంటి కొత్త 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 మనకు అందిస్తూ ఉంటే వాడు అందించాడు కనుక మనం ఉపయోగిస్తూ ఉంటాం. తప్పేం లేదు ఉపయోగించడంలో. కానీ మనకి చూడటం రాదు అన్నది అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఈ ప్రతి చోట సందులు వస్తాయి. ఆకాశతత్వం నుంచి వాయుతత్వాన్ని వెళ్ళేటప్పుడు ఒక సంధి వస్తుంది. వాయుతత్వం నుంచి అగ్నితత్వంలోకి వచ్చేటప్పుడు ఒక సంధి వస్తుంది. అగ్నితత్వం నుంచి జలతత్వంలోకి వచ్చేటప్పుడు ఒక సంధి వస్తుంది. జలతత్వం నుంచి పృథ్వీ తత్వంలోకి వచ్చేటప్పుడు ఒక సంధి వస్తుంది. ఇది సందులకే ఈ నాలుగు పురుషార్థాలంగా ఈ నాలుగు ఎఫెక్ట్స్ ఉండని నాలుగు రకాలైనటువంటి ఎఫెక్ట్స్ కావాలి మనకి శ్రీచక్రంలో నాలుగు ద్వారాలు. అవి ఏ సంధి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా మన సెంటర్కే వెళ్తారు. మన ఆ కన్ఫ్యూజన్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ త్రీ డైమెన్షన్ బొమ్మ నిర్వహించగలిగితే ఇలా ఉంది. అక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి వస్తారు. నాలుగు ద్వారాలు ఉన్నాయి కదా సంస్కార మండపానికి. ఇక్కడ నుంచి వస్తే ఎక్కడికి వచ్చారు మీరు సంస్కార మండపం. అక్కడి నుంచి వస్తే సంస్కార మండపం అక్కడి నుంచి వస్తే కానీ సందడి లేదు. ఇది ఈస్ట్ రేపు ఉన్నటువంటి సంధి అది వెస్ట్ రేపు ఉన్నటువంటి సంధి అలాగే ఈ నాలుగు సందులు ఉన్నాయి. ఈ నాలుగు సందులు గ్లోబల్ అనుకుంటే మీకు ఇంకా ఈజీ అర్థం అవుతుంది. ఈ చేతి నుంచి వస్తున్నారా, ఈ చేతి నుంచి వస్తున్నారా, ఈ చేతి నుంచి వస్తున్నారా, ఈ చేతి నుంచి వస్తున్నారా. ఈ విద్య మొత్తము శ్రీచక్ర విద్య అని చెప్తాం మనం. అదే సుందరాకాండ నాలుగు ప్రవేశ ద్వారాలు వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. నాలుగు సందులు అర్థమే కదా. ఈ నాలుగు సందుల్లోకి మీరు ఎప్పుడు లోపలికి ప్రవేశించినా మీరు లోపలికి వచ్చేసినట్టే. దీనికి ఒక బుక్ ఉంది ఔటర్ కోర్ట్ అని ఒక పుస్తకం ఉన్నాయి అది నచ్చింది. ఇది ఔటర్ కోర్ట్. ఇదే పురకాలంలో కరెక్ట్ గా కట్టినటువంటి దేవాలయాలలో మూడు ప్రదక్షిణ మార్గాలు ఉంటాయి. మరికోట అంటారు ఇందులో ఇప్పుడు నగర చిదంబరం ఉంది 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 ఉంది. నువ్వు ఫస్ట్ దాటని మన ద్వారా చేయడం మన రెండో దాటం అందుకని మూడు ప్రదక్షిణ చేస్తాం. ఇక్కడ ఏమీ లేదు మూడు సార్లు చేయాలండి. మూడు ప్రదక్షిణ చేయడానికి కారణం అది ఇక మూడు కోర్ట్స్ ఉంటాయి. మొదటిది దాటి వాటర్ గుర్తు అర్థమైన చెప్తాను మీకు గోడలు ఉంటాయి. నువ్వు లోపలికి వచ్చి ఇలా చుట్టూ తిరిగి రెండో ఆవరణలోకి వెళ్ళాలి. మళ్ళా చుట్టూ తిరిగి మూడో ఆవరణలోకి వెళ్ళాలి. అంటే శ్రీచక్రంలో ఉన్న నాలుగు గీతలు ఉంటాయి. నాలుగు ద్వారాలు మూడు మూడు గీతలు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. కానీ ఇంకా చాలా మంది అక్కడే ఉంటారు. మనం అక్కడ లేము. మనం అక్కడ కూడా లేవు. ఇంకా ప్రదక్షిణ మార్గంలోకి వెళ్ళాలి. బయట ఉన్నాం అవుటర్ కోర్ట్. ఇంకైతే దూరే అనుకో మొదటి ప్రదక్షిణ మార్గంలో ఉన్నా నువ్వు బయట నుంచి కట్టే బాహ్య ప్రపంచం నుంచి నువ్వు కట్టేసినట్టుగా. అది ఏమిటి అంటే ఇంతకీ నేను చెప్పింది ఏమిటి కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో ఉన్నటువంటి సంబంధం తపవతి చెందుతూ అక్కడే ఉంటూ పరిపక్వ స్థితి వచ్చేంత వరకు ఉండాలి. పండు పండించగా ఏమవుతుంది. ఇది డేంజర్ జరిగింది ఆధ్యాత్మిక జగత్తులో. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ సన్యాసులు అయిపోయేసరికి దాని విలువ పోయింది. ఆ రెండు పరివ్రాజకులు అర్థం చేసుకోవాలి. పరిపక్వత వచ్చిందా. కానీ పరిపక్వత వచ్చినా రాకపోయినా ఆధునికమైనటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వ కోరికలు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి తప్ప అక్కడి నుంచి మీరు పారిపోకండి. స్పెషల్ గా మీకు రిటర్న్ ఆర్డర్స్ వస్తే తప్ప గురువు అవడం వచ్చి నీ చేయి పట్టుకుని నేను లాక్కపోతే తప్ప నువ్వు ఎక్కడున్నావో అక్కడ కంటే బెటర్ ప్లేస్ లో నువ్వు ఉండలేవు. అంటే నువ్వు ఏం చేయగలవు నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉంటావు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండు. దానికి కావాల్సినటువంటి పరిస్థితులను నువ్వు పురోధి చేసుకుంటూ ఉండు. పంచతత్వాల గురించి వస్తుంది ఇంత విని ఇంత అర్థమయ్యి ఇది నువ్వు చేయలేకపోతే ఏమవుతావు అని పాట ఉద్దేశం విన్నాం కదా. అదేదో ఉంటుందట, సందులు ఉంటాయట, ఇవేమో ఉంటాయట, ఆకాశతత్వం ఉంటుందట, పృథ్వీతత్వం ఉంటుందట, పువ్వులు ఉంటాయట, తోటలు ఉంటాయట. ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమవుతుంది అది ఆ పాట ఉద్దేశం. Thank you. శివాజీ టైం వాడు. శివాజీ తుకారం దగ్గరకు వచ్చాక అలాంటి మొత్తం అంతా ఇచ్చేసి నీ శిష్యుని అయిపోతాను అంటాడు ఒప్పుకోడు. కానీ అతని భార్య, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు ఈ మార్గంలో, నీ హెల్ప్ లేకపోయి ఉంటే నేను చేయలేకపోతున్నాను, అంటే నేను సశరీరంగా ఆకాశంలో వెళ్ళిపోతున్నాను, నేను నువ్వు వస్తావంటే నానంటుంది, పిచ్చుకబుడు చెప్తానంటే. చివరికేమైంది, అందరి ముందే ఈయన ఆకాశంలో వెళ్ళిపోయాడు. అలాగే మనం ఇదంతా తెలిసి సాధన చేసుకోకుండా అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళేవాడు ఎవడో వెళ్తాడుగా, ఎవడో వెళ్తాడు కదా, మనం కాబట్టి ఇంకోడెవడో ఇంకోడెవడో ఎవడో వెళ్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు, అప్పుడు మేమేం అనుకోమంటే అతను ఇంకా మనకి పరిపక్వత రాలేదు అసలు, ప్రశ్న లేదు ఇంకా దాని గురించి మనం ఆలోచించక్కర్లే. కానీ తపన ఉంది మీలో, అక్కడ స్త్రీల పురుషుల పిల్లల పెద్దల మీ వయసుకు సంబంధం లేదు, ఇక్కడ ఆ జ్ఞానంతో సంబంధం ఉంది. అంచేత ఆ యాంగిల్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
టెన్షన్ ఉండాలి ఎప్పుడు కూడా, ఏ టెన్షన్ కరెక్ట్ గా ఉన్నావా లేవా అని.
కానీ నువ్వు కాదు నిర్ణయించాల్సిందే, గురువు నిర్ణయించాల్సిందే నువ్వు కరెక్ట్ అవునో కాదు. అంటే నువ్వే నిర్ణయం చేసుకుని నేను అన్ని తప్పులు చేస్తున్నాను, నువ్వు తప్పు చేయలేవు. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో చాలా జాగ్రత్తగా అయితే అర్థమవుతుంది. నువ్వు తప్పు చేయలేవు, ఎందుకంటే వెనకత ఉంటాడు స్కిల్ అసిస్టెంట్ అవడం, వాళ్ళక్కడ తప్పు చేయలేవండి. నువ్వు ప్రాక్టికల్ అంటే అందరికీ వెళ్ళవుతారు ప్రాక్టికల్స్ లో, అలాగే ఈ జీవితాల్లో కూడా మీరు తప్పు చేయలేరు కానీ తప్పు చేస్తున్నావు అనుకుంటారు. ఎందుకు చేస్తున్నావు అనుకుంటారు? పారిపోదాం అనుకున్నారు కనుక. ఉన్న చోటే కరెక్ట్ అనుకుంటే మీరు పారిపోరుగా, పారిపోతే బాధే లేదు. మీకు బాధ ఎక్కడ ఇస్తుంది? ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్తారు? మీరు మారవలసినది, రావలసిన జ్ఞానం మీలో. సిద్ధి స్థాయి ఎక్కడుంటే అది సిద్ధి అవుతుంది, అది తీర్థం అవుతుంది. ఆయన అక్కడున్నాడు కనుక తీర్థమైన, అది అక్కడ కాకుండా ఎక్కడ ఉన్నాడు అనుకో ఏమయ్యండి, అది తీర్థం అవుతుంది. అంటే నువ్వు ఎక్కడుంటావో అదే తప్ప నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకల్లే, కానీ తెలుసుకోవడానికి వెళ్ళాలి. అయితే ఇంటి దగ్గర కూర్చుంటే వస్తున్నా రాదు, ముందు నాలెడ్జ్ రావాలి కదా. కానీ నాలెడ్జ్ వల్ల నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తే నీకు నీకేం అర్థం కాలేదన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోకలే, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఆచరించు. నువ్వు కరెక్ట్ గా ఆచరిస్తున్నావు లేదా పక్కవాడు కాదు చెప్పాల్సింది, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏ జ్ఞానము లేదు, వాడు కాదు మీరు చెప్పాల్సింది. అందుకే నేను ఎప్పుడూ ఏం చెప్తాను, ఒక శీలాచర్మ ఆచార్య రామకృష్ణ నువ్వు కరెక్ట్ అంటే మొత్తం ప్రపంచం అందులో దిగినా నేను పట్టించుకోను. ప్రపంచం అంతా నన్ను కరెక్ట్ అందనుకో ఖచ్చితంగా నేను తప్పే. ఇంకేత నా మార్కులు వేస్తున్నవాడు సబ్జెక్ట్ రానివాడు, సబ్జెక్ట్ రానివాడు నన్ను ఎంత మెచ్చుకుంటే వెళ్ళాము, అది గుర్తుంచుకోండి. అది ఆ పాఠార్థం. Thank you.
దానికేమి